నిత్య జీవితంలో కూడా ప్రవేశపెట్టేటటువంటి తప్పు చేయకండి. ఆ తప్పు జరుగుతుంది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో. వీడు ఒంటరిగా ఎవరూ లేనప్పుడు ఉండవలసినటువంటి ధార్మిక స్థితి సామూహికంగా కోరుకోవటంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ధర్మము అనేది అతి సహజమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి లక్షణం. ఉప్పు ఉప్పగా ఉంటుంది, అది దాని ధర్మం. పంచదార తీయగా ఉంటుంది, అది దాని ధర్మం. అది వ్యక్తిగతమైనటువంటిది. అనేక పంచదార కణాలను కల్పించినా ధర్మం మారదు. ఒకే చిన్న అతి సూక్ష్మమైనటువంటి పంచదార కణం ఉన్నా దాని ధర్మం మారదు. అలాగే మానవ శరీర ధారి యొక్క ధర్మము కూడా ఒకటే. అనేక ధర్మాలు ఉండలేవు, అసంభవం. కామన్ సెన్స్ ఉపయోగించుకోగలిగితే చాలా సహజంగా మనకు అర్థమవుతున్న విషయం. పరమ యోగి అయినా అతి నీచ నికృష్ట వ్యక్తి అయినా మానవుడే కదా, ఇంతటి వాడి ధర్మాలు ఎలా మారుతాయి? ఇది అవగాహనలోకి రావాలి. అందువల్లే రత్నాకరుడు వాల్మీకి కాగలిగాడు, తులసిదాసు తులసిదాస్ కాగలిగాడు. కానీ ఈ ధర్మము బయట నుంచి ఎక్కడో తెచ్చుకునేది కాదు. ఇది మీకు అర్థమవుతే ధ్యాన స్థితి చాలా సులభంగా మీరు పొందగలుగుతారు. ధ్యాన స్థితి అనేది మీకు సహజంగా ఉన్నటువంటి లక్షణం. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత, సర్వసమర్థత మీ సహజ లక్షణాలు. అది అతి సహజ లక్షణాలు, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంత చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ మనం ఏదో ప్రయత్నించి పొందాలి అనేటటువంటి అపోహ వచ్చేస్తుంది. అది అది మాటల యొక్క కూర్పులో ఉన్నటువంటి దోషం అది. అందుకే ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సు మాటలు ఎక్కడ పడిపోతాయో అక్కడ ధర్మం స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ధర్మం స్టార్ట్ కాదు. కానీ ధర్మం స్టార్ట్ అవుతుంది, ధర్మం ఆగిపోతుంది అంటే ఎలా అనిపిస్తుందండి? ఖండింపబడింది అనిపిస్తుంది. ఖండింపబడలే, అది మాటల యొక్క గందరగోళం. నిద్ర వచ్చింది, నిద్రపోయింది. నిద్ర ఒక స్థితి, రావటం పోవటం ఏం జరగలే అది. కానీ భాష ఎలా ఉంది? ఇదో ఒక వ్యక్తి వచ్చినట్టు, ఒక వ్యక్తి పోయినట్టు. కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది. అలాగే ధర్మము అనేది కొత్తగా మీరు నేర్చుకోవాల్సినది కాదు. ఇది సైన్స్ దగ్గర నుంచి ధార్మిక ప్రవృత్తి డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిందే. పరమాణు శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, రకరకాల శక్తులు ఉన్నాయి. కానీ ఈ శక్తిలో ఏ పదార్థము ఉపయోగించి మనము ఉపయోగించుకుంటున్నామో అది ఆ పదార్థముల యొక్క సహజ స్థితే తప్ప మీరు దానికి ఆపాదించింది కాదు. రాగి తీగలోంచి మాత్రమే విద్యుత్ వెళ్తుంది, ప్లాస్టిక్ లోంచి విద్యుత్ వెళ్ళదు. ఇది సైంటిస్ట్ పదార్థాల మీద ఆపాదించలేదు. పదార్థముల యొక్క సహజ లక్షణాలను సైంటిస్ట్ ఉపయోగించుకున్నాడు. పదార్థముల యొక్క ధర్మాన్ని విజ్ఞానవేత్త ఉపయోగించుకున్నాడు. ధర్మము అంటే మానవ శరీరము యొక్క సహజ లక్షణాన్ని ఉపయోగించుకునుట, అది అర్థం అవ్వాలి మనకి. అది ధ్యాన స్థితిలో మనము గమనించి నేర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము. కొత్తది చేయటమే మీరు, కొత్తది మీరు చేయలేరు కూడా. అందుకే మా నవా కొత్తది కాదు. నవా అంటే కొత్త, మా అంటే కాదు. మానవుడు కొత్తవాడు కాదు. అంతేకా ఈ ధ్యాన స్థితి పొందటానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నమే తగులుతుంది. అందుకు ఇది చెప్తున్నది, ఇంత చేసి ఇంత చెప్పి మీరు ఇదంతా చేస్తాము కానీ ఏం చెప్తున్నాం, ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఇది ప్రయత్నించకుండా అయాచితంగా వస్తుంది కనుక మన ప్రయత్నమే లేకుండా సర్వజ్ఞత్వము సర్వసమర్థత సర్వవ్యాపకత్వము వస్తే అదేంటో తెలియని వాడికి, అది వాడి యొక్క సహజ లక్షణం అని తెలియని వాడికి ఏమనిపిస్తుంది, ఇంత అద్భుతమైనది ఎవడో నాకు ఇస్తే తప్ప రాదు అనిపిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం అలాంటిదే. గురువు ఇచ్చేదేం కాదు, అక్కడ గురువు ఏమడు. అందుకే పాపం వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నేనేమీ చేయటం లేదు అంతా నువ్వే చేసుకుంటున్నావు, 100% కరెక్ట్ అది. అంచేత ఆ స్థితి రావటం లేదు అంటే కూడా కారణమైన అర్థం ఏంటి, నువ్వే చేసుకుంటున్నావు. నేను రెండు చూసుకోవాలి, మనం సగమే వింటాం మిగతా సగం వినం. వచ్చిన కథ కూడా అది. అంచేత ఇంత చెప్తూ ఉంటే కూడా రాకపోతే అడ్డవడుతున్నాడు గురువు కాదు, పరిస్థితులు కాదు, ప్రకృతి కాదు, నువ్వే. ధ్యాన స్థితి యొక్క ఆలోచన పద్ధతులు చెప్తున్నాను నేను. ధ్యానం వేరుగా చేయటం కాదు, ఇదే ధ్యానం అంటే. ధ్యానము గురించి నేను చెప్తున్నటువంటి క్లాసులన్నీ కూడా ధ్యానమే. మేడం వేరుగా మీరు కూర్చొని చేసేది కాదు, అది ధ్యానమే జరుగుతోంది ఇప్పుడు. కానీ ఏకాంతములో సైలెంట్ గా ఒంటరిగా కూర్చొని ఆలోచించేటటువంటి విషయాలు ఎలా ఆలోచించాలి అనేది చెప్తున్నాం. ఈ ఆలోచన శ్రవంతి 21వ ఓంకారం తర్వాత మీలో ప్రవేశించాలి. ఇప్పుడు చెప్తున్నంత నిన్న ఏం చెప్పాను నేను, పాస్ట్ ఫ్యూచర్ ఇవి రెండు ఆలోచనలే. స్మృతులు మాత్రమే, మీ ఊహలు మాత్రమే. మరి వర్తమానం అనేది అనక ముందు ఫ్యూచర్ భవిష్యత్ అనగానే అంటే అది ఎక్కడుందని, అసిధార. అసిధార అసి అంటే కత్తి. కత్తి యొక్క పొదను ఎంత సన్నగా ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది వర్తమానం. నువ్వు పట్టుకునే లోపల పాస్ట్ అయిపోతుంది, పట్టుకోని క్షణం ముందు. మరి వర్తమానం ఎక్కడుంది? కానీ నువ్వు వర్తమానంలో ఎప్పుడు ఉండగలవు? అటు పాస్ట్ కానీ ఇటు ఫ్యూచర్ కానీ నువ్వు ఆలోచించకుండా ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు. దాన్ని ఎటర్నల్ నౌ అన్నాడు. శాశ్వతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి స్థితి అంటే అదే. దాన్ని నువ్వేం చేయాలి, నువ్వేం చేయక్కర్లేదు దానికి. ఇంచేత నువ్వు ఏది చేసినా స్మృతి అవుతుంది అది, కాదా? ఆలోచించండి, నువ్వు ఏది చేసినా అది స్మృతి. ఆలోచనే ఆలోచన లేకపోతే నువ్వేం చేయలేవు. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతున్నాయో, ఎక్కడ లయం అవుతున్నాయో, ఆ స్థితి గురుస్థానము. సాయిబాబా గురువు కాడు, శ్రీరాజ్ శర్మ ఆచార్య గురువు కాడు, ఏ గురువు గురువు కాడు. మరి వీళ్ళందరూ ఏంటి, మానవ శరీరధారి అయినటువంటి వాడు సర్వసమర్థుడు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అయి కూడా ఆత్మవిస్మృతి వల్ల బాధపడుతున్నాడు అని వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుని మీకు జ్ఞప్తి చేస్తున్నారంతే. రావటం లేదే, నువ్వు తప్పెక్కడ చేస్తున్నావు, నువ్వు ప్రయత్నించి తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేటటువంటి ఎఫర్టే నేను ఆపుతోంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం ద్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శిష. అంటే అర్థం అంత సింపుల్, కానీ ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అతను. ఎందుకని చెప్పాల్సి వచ్చింది అంటే అర్థమైంది కానీ అర్థం కాలే. ఈ ద్వంద్వము మీకు నిరంతరం కనిపిస్తూ ఉంటుంది. సహస్రనామావళి తీస్తే క్రోధ క్రోధకృత్, క్రోధ అంటే క్రోధాన్ని నాశనం చేసేవాడు, క్రోధకృత్ అంటే ఈ రెండు కలిస్తేనే టోటాలిటీ అవుతుంది, పూర్ణం అవుతుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, పూర్ణము అంటే ఒకటి ఉండి ఒకటి లేకపోవటం అంటూ ఉండదు, అన్నీ ఉంటాయి అక్కడ. ఆ మానసిక స్థితి, చిన్నపిల్లవాడిగా ఉన్నాను, పుట్టాను, చచ్చాను, టూ ఎక్స్చేంజ్ జన్మ. ప్రకృతిం స్వామరిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఇది ఏ క్షణంలో తెలుస్తుందో ఆ క్షణము నుంచి పరిణామ క్రమములో భాగస్వామిగా నువ్వు జీవించగలవు. అంతవరకు పరిణామ క్రమంలో భాగస్వామిగా మనం జీవించలేము. ఏంటి అక్కడ మనకి అర్థమవుతున్నది, ఏమిటి నేను చెప్తున్నది? ధ్యాన స్థితి మానవ శరీరము యొక్క ధర్మము అని చెప్తున్నాను నేను. షిర్డీ సాయి ఏ స్థితిలో ఉన్నాడో, శ్రీకృష్ణ భగవానుడు ఏ స్థితిలో ఉన్నాడు, రాముడు ఏ స్థితిలో ఉన్నాడు, క్రైస్త ఏ స్థితిలో ఉన్నాడు, మీరు కూడా అదే స్థితిలో ఇప్పుడు కూడా ఉన్నారు, ఈ క్షణములో కూడా ఉన్నారు. మరి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి? మనము ఆ స్థితిలో ఉన్నాము అని గుర్తించగలగటం. దీనికి అనేక ఉదాహరణలు ఇస్తారు వాళ్ళు. కళ్ళ చూస్తున్నాడు, ఆకలి వేస్తుంది వాడికి, ఎవరిని అడిగినా తిండి పెట్టడం లేదు వాడికి, కలపోయింది, ఏం చేయాలి వాడు ఇప్పుడు? ఏం చేయాలి? అదే చేయాలి. అది చేయగలిగితే నేను చెప్పింది అర్థమైనట్టు మీకు. సావధాన్ అన్నాడు మన గురు పరంపరలో ఒక వ్యక్తిని, తప్పని లేచాడు, అయిపోయింది. కానీ దాని తర్వాత మళ్ళా 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవస్థ పడాల్సి వచ్చింది అతను. సిద్ధిసాయి కూడా అంటాడు 12 ఏళ్ళు పట్టింది నాకు ఇది పాయింట్ అర్థం చేసుకోవటానికని. ధ్యాన స్థితిలో ఇది మీరు చేయాల్సింది. 21వ ఓంకారం తర్వాత ఈ నిరంతర ఆలోచన స్రవంతి మీలో జరగాలి. జరిగితే ఆ బిందువు తగులుతుంది మీకు, తగ్గలేక మీకు తెలుస్తుంది ఇదేం కొత్తది కాదని. ప్రొఫెసర్ గారు కళ్ళజోడు ఎత్తుక్కుంటారు, యూనివర్సిటీకి టైం అయిపోయింది, కళ్ళజోడు లేకపోతే పని జరగదు. ఇల్లంతా వెతికేస్తున్నాడు, అది పీక పారేస్తున్నాడు, షెల్ఫ్లు పీకేస్తున్నాడు, అన్ని పీకేస్తున్నాడు. పాపం ఆయనకు అంతే అందించే భార్య అయింది, సిద్ధి సాయిబాబు గుడికి వెళ్ళింది. చేత ఎప్పుడు అంతేనో టైంకి ఉండదు, విసుక్కుంటున్నాడు. వచ్చింది, ఎక్కడుంది కళ్ళజోడు? కళకే ఉంది, కాస్త పైకి కిందకే ఉంది, రాత్రి జేబులో ఉంది. ఇంతకీ ఆవిడ ఏం చేసిందని, లేనిది ఏమైనా ఇచ్చింది ఆవిడికి? లేనిది ఏమలే, మీరు అది అర్థం చేసుకోండి. అంచేత లేనిదేదో పొందటానికి చేసే ప్రయత్నము అపరావిద్యలు. లేనిదేదో మీరు తెచ్చుకుంటారు, పోతుంది అది, ఉపయోగించకపోతే పోతుంది అది. కానీ పరావిద్య నేర్చుకునేది కాదు, ఉన్నది స్మృతిలోకి వస్తుంది. స్మృతి లబ్ధ్వా ఆ మౌలికమైనటువంటి
ఆ ఫండమెంటల్ తేడా మీకు అవగాహనలోకి రావాలి. అంతేత సహజ స్థితి ఎలా ఉంటుంది, ఆ సహజ స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే, దర్శిస్తూ ఉంటే ఆ సహజ స్థితి మీలో సహజంగానే వచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కథలు మన ఉపనిషత్తులో చెప్తూ ఉంటారు. దీనికి కథలాగా చదివి ఊరుకుంటాం. కొన్ని విశేషమైనటువంటి పరిస్థితులలో అప్పుడే పుట్టినటువంటి ఒక సింహపిల్ల గొర్రెలతో పాటు పెరిగింది. కానీ దాని సహజ స్థితి, దాని గొంతుక మే అనలేదు, అది గర్జించగలదది. కానీ దానికి ఎంత సయం, ఛా అందరూ అంత బాగా మెహే అంటూ ఉంటే నేను గర్జించాల్సి వస్తుంది, చీచి వెదవబతుకు, దేవుడు అన్యాయం చేశాడు నన్ను, ఏదో కారణాల వల్ల అడవిలోకి వెళ్తే ఆ గొర్రెల గుంపు, అలాగే ఆ సింహాన్ని చూసి గొర్రెలు అసహించుకుంటాయిగా, చీ వెదవ, నా కుటుంబంలో చెడపుట్టాడు, ఎలా ఉన్నాం మేమందరం, కొమ్ములు ఉన్నాయి, మన సింహానికి కొమ్ముంటావుగా, వెళ్ళారు అడవికి. అడవి వెళ్తే ఓ సింహం ఉంది అక్కడ, సింహాన్ని చూడగానే గొర్రెలు ఏం చేస్తాయి, పారిపోతాయి. కానీ సింహానికి ఆశ్చర్యం వచ్చింది, ఈ సింహం ఎందుకు పారిపోతుందని. యోగుల్ని చూసి మనం అలాగే పారిపోతూ ఉంటాం. యోగులు అక్కర్లే, యోగ విద్య అక్కర్లే, యోగ విద్య యొక్క ఫలితాలు కావాలి. పట్టుకుందాన్ని, పట్టుకుంది ఎందుకు పారిపోతున్నా ఉంది, ఏడ్చేస్తుంది అది, ఇంకేముంది అయిపోయింది నా బతుకు, ఇవాళ దొరికాను అని. సరే తర్వాత కథ తెలుసు కదా, ఏం చేసింది, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నీ ప్రతిబింబం చూసుకో, అది మీరు దర్శించాల్సినది ఆరితలు. ఆ భావము లేకుండా మీరు ఎన్ని ఆరుతులకు వెళ్ళినా ఫలితము తొందరగా రాదు, కానీ వస్తుంది. ఎందుకంటే జ్యోతి యొక్క లక్షణమే దర్శింపజేయటం. జ్యోతి యొక్క సహజ ధర్మం ఏంటి అంటే దర్శింపచేయటమే. మనం మన ధర్మాన్ని మర్చిపోవచ్చు, కానీ జ్యోతి తన ధర్మాన్ని మర్చిపోదు కదా. అంచేత కంటిన్యూస్ గా ఆరుతనే మనం దర్శిస్తూ ఉంటే ఏమవుతుంది, ఎప్పుడో మీకు గుర్తొస్తుంది. గుర్తు వచ్చాక మీకు తెలిసేది ఏంటి, మీరు ఎప్పుడు అదే స్థితిలో ఉన్నారని. కాంట్రడిక్షన్ జరిగేది అది. ఇంతా చేసి అంతా జరిగాక సింహపిల్ల సింహంగా మారటానికి ఎన్ని క్షణాలు పట్టి ఉంటుంది పాపం. అంచేత మనము యోగులుగా మారలేదు అంటే అర్థం ఏంటి, మనకు అర్థం కావటం లేదు మనం ఏం చెప్తున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ మీరు కంటిన్యూస్ గా చేయటమే ధ్యానం అంటే. దానికి అనేక ఉదాహరణలు చెప్తారు. ఓ పురుగు ఏంటది తీసుకొచ్చి దాని చుట్టూ, అర్థం అదే, రకరకాల ఉదాహరణలు, మీరు ఏదైనా ఉదాహరణ చెప్పుకోండి. అందువల్ల ఆరతి అంత ఇంపార్టెంట్. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా దానికి అంత ఇంపార్టెన్స్, దాన్ని చూడటానికి వెళ్తాం. అంటే లోపల ఎక్కడో ఆ సర్వజ్ఞత ఉంది. ఆరతి చూసి ఏం చేస్తాం, కళ్ళు మూసుకు దండం పెడతాం. కళ్ళు మూసుకు దండం పెట్టంగానికి అంతవరకు ఎందుకు వెళ్తాం అని వాడు ప్రశ్నించాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు. ఇంతవరకు ఏ రేషన్ ఇస్తున్నాను ఆ ప్రశ్న అడగలే. అడుగుంటే చాలా గందరగోళం పడి ఉండేవాళ్ళం మనం. తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుని అంతా చేసి దండం పెట్టుకుని ఏం చేస్తాం, కళ్ళు మూసుకుందాం. ఆయన ముందు వెళ్ళి కళ్ళు మూసుకోవటం ఎందుకు, ఇక్కడ కళ్ళు మూసుకోవచ్చుగా. భావం అర్థమవుతుందా, ధ్యాన స్థితిలో ఆ కళ్ళు మూసుకోవటం రావాలి. ధ్యాన స్థితిలో ఆ కళ్ళు మూసుకోవటం, మామూలుగా కళ్ళు మూసుకోవటం కాదు. తత్ర స్థితే యత్నోభ్యాస అంటే అర్థం అది. ప్రయత్నిస్తాం దానికి, కానీ ప్రయత్నించాక చివరికి నీకు తేలేదేంటి, అది నీ ప్రయత్నాల వల్ల రాదు అని. అంటే వస్తుందనా రాదని అక్కడ చెప్తున్నది, ఉన్నదే అది, ఇంకా నువ్వు కొత్తగా తెచ్చేదేముంది అక్కడ. మరి ఇంత సింపుల్ విషయము ఇందుకు అర్థం కావటం లేదు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మనకి ఇందుకు రావటం లేదు అంటే, భౌతిక శరీరం యొక్క అవధుల నుంచి మనం బయటపడలేకపోతున్నాం. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నేను అనగానే శరీరము తప్ప ఇంకేమి గుర్తురాదు మనకి. ఎన్ని రకాలు చెప్పుకున్నా, స్కూటర్కి సన్నగా గీత గీసుకుంటే చాలా బాధపడతాం మనం, రంగు పోతే కొత్త స్కూటరు చాలా బాధపడతాం. కానీ నీకు దెబ్బ తగిలింది అన్న స్కూటర్కి దెబ్బ తగిలిందంటావు, బాధపడతావు. ఒక్కొక్కసారి మనకేమైనా అంత బాధపడంగానే మన వస్తువులకి ఏదైనా అవుతే ఎక్కువ బాధపడతాం కదా. కానీ స్కూటర్కి, శరీరానికి ఉన్నటువంటి సామ్యము అర్థం అవటం లేదు. స్కూటర్ను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో, యంత్రమును ఎలా ఉపయోగించుకుంటున్నావో, శరీరమును కూడా నువ్వు అలాగే ఉపయోగించుకుంటావు. ఇది నీకు అర్థం అవ్వటే అయిపోయింది, అర్థం అవ్వలేదు ఇరుక్కుని ఉన్నావు. ఈ ఆలోచన క్రమము ధ్యానములో ఉండాలి మీకు, ఖాళీగా కూర్చోకండి. అది నేను చెప్పేది ఈ క్లాసుల్లో నిన్నటి నుంచి నేను చెప్తున్నది ఇదే. ధ్యాన స్థితి గురించే చెప్తున్నాను నేను. ఆ ధ్యాన స్థితి గురించి నేను చెప్పినవి, ధ్యానము చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి. అంటే ఏమైంది ఇప్పుడు, శరీరము ఒక పరికరము, కానీ ఆ పరికరము నుంచి నువ్వు వేరవటం లే. దీనికి ఒక కథ చెప్తారు, అద్భుతమైనటువంటి కథలు ఇవంతా, సింహపిల్ల కథలాగే. కోతి గిన్నెలో శనగలుంటే చేపెట్టింది, శనగలు తీసుకోవాలి, చిన్న మూతి చెయ్యవుతూ దూరిపోయింది. శనగలతో పాటు రావాలంటే, చేపెట్టికి రావాలంటే, అది ఉదాహరణ అర్థమైందా? ధ్యాన స్థితిలో నువ్వు పూర్తిగా వదిలేసుకోగలిగితే ఏం వదిలేసుకోవాలి? అసలు ఉన్నవే ఆలోచనలు. అది అర్థమైంది కదా. మన జీవితాలలో ఉన్నవి ఆలోచనలు మాత్రమే, ఇంకేం లేవు. నీ యొక్క ఆలోచనలు ఒక గ్రూప్గా ఉన్నాయి, అతని యొక్క ఆలోచనలు ఒక గ్రూప్గా ఉన్నాయి, అతని యొక్క ఆలోచనలు ఒక గ్రూప్గా ఉన్నాయి. నేను స్త్రీనని, నేను పురుషుడని రకరకాలైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆత్మస్థితి అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆలోచనలు వదులుకోవాలి, ఆలోచనలు వదులుకోవాలి, పరిస్థితులు వదులుకోక్కర్లే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనం. వదులుకోవలసినది ఆలోచనలు కానీ వస్తువులని కాదు. ఇంకో కథ చెప్తూ ఉంటారు, నదికి అటువైపు ఆశ్రమం ఉంది, ఇటువైపు ఊరుంది, అన్ని వదులుకోవాలని ఆశ్రమం ఎక్కడ కట్టారు? నదికి అటువైపు కట్టారు. వీడి తిండి కావాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా నది దాటి సరే వెళ్తున్నాడు, సరే బాగానే ఉంది. ఆశ్రమంలో స్త్రీల ప్రవేశము నిషేధము, కానీ అడవిలో స్త్రీలు ఉంటారు, అడవి జాతి స్త్రీలు కొందరు కోయవాళ్ళు, వాళ్ళు వీళ్ళ ఆశ్రమం ఏ అడవిలో కట్టుకున్నారో, నదికి అటువైపు అటువైపు కోయజాతి స్త్రీలు కూడా ఉన్నారు. ఒకరోజు పడవ దాటించేటటువంటి టైం అయిపోయింది, ఆశ్రమ వాసులు ఇద్దరు కావలసిన కొనుక్కును ఏ పని మీద వెళ్లారు, ఊర్లోకి వస్తున్నారు. నది ఒడ్డున ఒక కోయజాతి స్త్రీ కూర్చునండి, ఆవిడ పాపం అటు వెళ్ళాలి. సరే ఒకడు ప్రశ్నే లేదని చూడలేదు అటువైపు, రెండోవాడు ఏం చేశాడు, పోనీలేమో నేను తీసుకెళ్తాను, నీకు ఈత రాకపోతే ఏమిటిలే అని తీసుకొచ్చాడు, భుజం మీద ఎక్కించుకుని దింపేశాడు. దింపేసిన తర్వాత వెళ్ళిపోయారు. ప్రతి చోట మానవ సహజ లక్షణమే కదా చాడీలు చెప్పడం. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు కొంపలు అంటుకుపోయాక వీడిని ఆశ్రమం నుంచి గెంటేయండి అన్నాడు. ఎవరిని గెంటేయాలి? గురువుగారు ఏమన్నారో తెలుసా? వాడు అక్కడ దింపేశాడు ఆ స్త్రీని, నువ్వు మోసుకొచ్చావు ఆశ్రమంలోకి అన్నాడు. నిన్న గెంటాలి ముందు అన్నాడు. వదులుకోవటం అది ఏం వదులుకోవాలి? ఆ ఆలోచన వదులుకోవాలి. నువ్వు మన ఆలోచన వదలటంలే ఇదంతా ధ్యానమే. అది అర్థం చేసుకోండి. మీరు ఉత్తినే కూర్చుంటే దద్దమ్మలు అవుతాం అంతే. కళ్ళు మూసుకుని ఉత్తినే కూర్చోకండి మీరు. అది జరిగే తప్పది. నెవర్ సిట్ ఐడిల్. అటో ఇటో తెలుసుకోవాలన్నమాట దాన్ని. దానికి ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించి ఆ స్థితిని పొందారో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. క్రైస్ట్ కూడా అదే మాట అంటాడు. ఏంటది వాడు? అంటిల్ యూ బికమ్ పూర్. పూర్ అంటే తెలుసు కదా, నువ్వు దరిద్రుడు అవుతే తప్ప కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నీకు రాదు, ఆత్మజ్ఞానం నీకు రాదు అనేసరికల్లా వీడేం చేస్తాడు? వాడుకునే పాత్ర. ఎందుకంటే క్రైస్ట్ చెప్పాడు కదా, మన గురువులు చెప్తారు అదే. క్రైస్టే చెప్పిస్తే కదా, అందరూ చెప్పింది అదే. కానీ పూర్ అంటే ఏంటి అర్థం? వస్తువులు లేనివాడు. మన భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శివుణ్ణి మించిన అడుక్కు తినేవాడు ఎవడూ లేడు. అంతేగా, ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. పరాకాష్ట అన్నమాట అసలు. ఇల్లు లేకపోవటమే కాదు, కానీ ఎందుకు అక్కడ ఉండేది? ఏంటి అసలు ఆ సంఘటన మనకి చెప్పేది? ఏమి అక్కర్లే అతనికి, శరీరం అక్కర్లే. బట్టలు కావాలా? దిగంబరుడు. దిగంబరుడు అంటే దిక్కులే బట్టలుగా గలవాడు. అది క్రైస్ట్ యొక్క ఉద్దేశం. అలాంటి పూర్నెస్ కావాలి, అలాంటి దరిద్రం కావాలి. అంటే ఎలాంటి దరిద్రుడు? మామూలు ఇల్లు సరిపోలేదు అతనికి. ఎక్కడుంటట్ట? దిక్కులే అతని గోడలు. దిక్కులే అతని గోడలంటే తూర్పు వైపు పడిపోతే అది గోడ, ఈ గోడ కాదు. ఆశ్రమానికి పోతే ఈ గోడ ఉంది. అలా వెళుకుతూ ఉండు నువ్వు తూర్పు వైపు. వెళుకుతూ ఉంటే అలా వెళుకుతూ ఉంటావు. ఆకాశం ఎక్కడికెళ్తా ఇటు వెళ్తే కాంట్రడిక్షన్ అర్థమవుతుందా? రెండు రకాలైనటువంటి భావాలు ఒకే దాంట్లో ఎలా పొందుపరచబడి ఉంటాయో. ఒక పక్క బట్టలు లేనివాడు అంటున్నావు నువ్వు, రెండో పక్క ఏం చెప్పావు నువ్వు? అతని ఇల్లు ఏంటి అంతా? సర్వ మావృత్య తిష్టతి. అంతేగానా? ఆకాశంలో ఇళ్ళుంటాయి, ఇళ్లలో కూడా ఆకాశం ఉండొచ్చు. కానీ ఈయనకి ఎలాంటిది? అసలు ఈ చిన్న చిన్న ఇళ్ళు సరిపోవటం లే పాపం ఆయనకి. ఇంకా దాని తర్వాత ఏముంది? ఇంకేం లేదు. అంతే కదా దిగంబరుడు అంటే అర్థమైందా? ఇంకటి దరిద్రుడయ్యాడా? అంతా వాడి దగ్గర ఉందా? నువ్వు చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. ఆ కాంట్రడిక్షన్స్ అర్థం చేసుకోండి. దానికి ఇదంతా చెప్పేది నిత్యుడు అనిత్యుడు రెండు అదే. ఆ కాంట్రడిక్షన్స్ గమనించాం మనం. వన్ వే ట్రాఫిక్ అవుతోంది, అది ప్రమాదం. కిరణము వెళ్ళింది, వెళ్ళిన తర్వాత కిరణం ఏమవ్వాలి? నువ్వు చూడాలి అంటే రిఫ్లెక్ట్ అవ్వాలి. మనం ఏదైనా ఒక వస్తువుని చూడగలుగుతున్నాము అంటే రెండు పనులు జరగాలి. ఒకటి వెలుతురు ఉండాలి, లైట్ యొక్క కాంతి ఉండాలి. ఆ కాంతి ఏదో ఒక వస్తువు మీద పడాలి. పడిన తర్వాత కాంతి అక్కడ శోషింపబడితే మీకు కనిపించదు, ఆ వస్తువు కనిపించదు మీకు. ఏమవ్వాలి మళ్ళా కాంతి? వెనక్కి తిరిగి మళ్ళా మీ కంట్లో పడాలి. సూర్యుడి యొక్క కిరణాలు వెనక్కి తిరిగి కనిపించేటటువంటి ప్రక్రియే సూర్యుడు చంద్రుడు. అంచేత సూర్యుడు చంద్రుడు అంటే నిత్యము అనిత్యము అనేటటువంటి భావన, చంద్రుడు మనకు ఎలా కనిపిస్తాడో అనిత్యుడుగా కనిపిస్తాడు, 16 కళలతో కనిపిస్తాడు. అమావాస్య నాడు అసలు ఉండడు, పూర్ణిమ నాడు పరిపూర్ణంగా ఉంటాడు. కానీ మ్యాజిక్ అంతా దేని వల్ల జరుగుతుంది? కిరణాల వల్ల జరుగుతున్నాయి. కిరణాల వల్ల, కోణము వల్ల జరుగుతుంది. దృష్టి యొక్క కోణము వల్ల జరుగుతుంది. దృష్టి కోణము వల్ల జరుగుతుంది, యాంగిల్ ఆఫ్ వ్యూ. ఈ ఆలోచన స్రవంతి యోగికమైనది, ఆధ్యాత్మికమైనది. ఇంజనీర్ ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు, డాక్టర్ డాక్టర్ లాగా ఆలోచిస్తాడు, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లాగా ఆలోచిస్తాడు, యోగి ఇలా ఆలోచిస్తాడు. అంటే కళ్ళు మూసి కూర్చోడం కాదు, ఇలా ఆలోచిస్తేనే యోగులు అవుతారు మీరు. అది అన్ఫార్చునేట్ గా మర్చిపోయాం మనం. ధ్యానము అనేది నోరు మూసుకుని కూర్చోవటం కాదు, కళ్ళు మూసుకుని కూర్చోవటం కాదు, చెవులు మూసుకుని కూర్చోవటం కాదు, బాహ్య జగత్తులో ఉన్నటువంటివి మర్చిపోయి కూర్చోవటం కాదు. బాహ్య జగత్తును మీరు పూర్తిగా ఆపేసి మీరు ఏమీ ఆలోచించకుండా ఉంటే దానికి మనం పెట్టే పేరు ఏంటంటే నిద్ర. అంతేగా నిద్రలో. అలాంటప్పుడు నిద్రే సమాధి స్థితి అవుతుందిగా? అవదు, అది వేరు ఇది వేరు. నిద్రలోకి ఎవడు వెళ్ళాడో వాడే తిరిగి వస్తాడు. నిద్ర స్థితిలోకి నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో బయట ఉంచుకుని బాహ్య స్థితుల్లో వెళ్ళావో నువ్వు తిరిగి బయటకు వస్తే నువ్వు అలాగే ఉంటావు, నువ్వేం మారావు. కానీ సమాధి స్థితిలో వెళ్ళిన వాడు మారి వస్తాడు, మళ్ళా మామూలుగా మారాడు వాడు, మహానుభావుడుగా మారతాడు. ఆ తేడా ఉంది ఫండమెంటల్ గా. ఎక్కడొస్తుంది ఆ తేడా? విద్య అని చెప్తున్నాం కానీ విద్య అంటే ఏంటి? ఆలోచన విధానం. విద్య అంటే ఆలోచన విధానం. సంస్కృతం వచ్చు నీకు, అంటే నువ్వు సంస్కృతాన్ని అర్థం చేసుకోగలవు. జపనీస్ భాష వచ్చు, జపనీస్ భాష అర్థం చేసుకోగలవు. అంటే ఆ విద్య ఎక్కడ వెళ్తుంది? మీ మనస్సుల్లోకి వెళ్తుంది, మీ బ్రెయిన్స్ లోకి వెళ్తుంది, మీ మస్తిష్కంలోకి వెళ్తుంది. అవునా? మీ బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్తుంది. మరి ఆత్మవిద్య ఎక్కడికి వెళ్ళాలి? మీ బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్ళాలి. మరి మీ బ్రెయిన్ సెల్స్ లోకి వెళ్తే మీరు ఎలా బిహేవ్ చేయాలి? సంస్కృతం వచ్చిన వాడు సంస్కృతం వచ్చిన వాడిలాగా ప్రవర్తిస్తాడు కదా, ఇంజనీర్ ఇంజనీర్ లాగా ప్రవర్తిస్తాడు కదా. అంచేత ఆత్మవిద్య రావాల్సిన వాడు, ఆత్మవిద్య నేర్చుకుంటున్న వాడు ఎలా ప్రవర్తించాలి? ఆత్మవిద్య తెలుసున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. ప్రాక్టీస్, అభ్యాసం. ప్రాక్టికల్స్ చేయిస్తాం కదా ఇంజనీరింగ్ లో, సైన్స్ లో. ఎందుకు ప్రాక్టికల్స్ చేయించటం? డాక్టర్ నేర్చుకుంటూ ఉంటాడు, శవాలకు వస్తాడు. ఎందుకు వస్తాడు? రేపు బతికున్న వాడిని కొయ్యాలి వాడు. కోసి ఏం చేయాలి? బతికించాలి. ఆ విద్యలాగే ఈ విద్య కూడా ఒక విశిష్టమైనటువంటి ఆలోచనలు మీ బ్రెయిన్ సెల్స్ లో అలాగుండిపోవాలి. అది ఉండటమే ఆత్మవిద్య ధ్యానం యొక్క లక్షణం. ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, ధ్యానము అంటే ఖాళీగా కూర్చోవటం కాదు. మరి ఖాళీగా కూర్చోమన్నారే, మళ్ళీ కాంట్రడిక్షన్. నువ్వు ఖాళీగా కూర్చుంటేనే కొత్త విషయాలు లోపలికి వెళ్తాయి. కానీ తేడా ఎక్కడొస్తోంది ఈ విద్యలో? ఇలా నువ్వు ఆలోచించి 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 ఆలోచిస్తూ ఉండగా ఇంట్యూషన్ వస్తుంది. ట్యూషన్ అంటే బయట నుంచి చెప్పేది, ఇంట్యూషన్ అంటే లోపల నుంచి వచ్చేది. లోపల నుంచి వచ్చేటటువంటి ఆ విద్యను ప్రేరేపించడానికి ఈ ఆలోచన స్రవంతి మనం ఉపయోగిస్తున్నాం. చేత ధ్యాన స్థితి యొక్క లక్ష్యం ఏమిటి అంటే నీ లోపల నుంచి జ్ఞానం ఉద్భవించటం. ఉద్భవించాక నీకేం తెలుస్తుందంటే అది మొదటి నుంచి నీలోనే ఉందని. అది తర్వాత విషయం. అది కూడా ఎందుకు మళ్లీ మళ్లీ చెప్తామంటే, బయట నుంచి మీరు కొత్తగా ఏదో నేర్చుకోవాలి అనే భావన ఉన్నంత వరకు ఇది మీకు రాదు. మీరు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు, ఉన్నది గమనించటం నేర్చుకోవాలి. అసతోమ సత్ గమయ, అసత్తు నుంచి సత్తు వైపుకి వెళ్ళాలి. సత్ యొక్క లక్షణం ఏంటి? అది నిత్యము శాశ్వతము. నిత్యము శాశ్వతము అయినటువంటి దాని గురించి ఎలా ఆలోచించాలో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.
Thank you.